అందుకని మనకి ఛాన్స్ ఇచ్చారన్నమాట కొంచెం. ఇవాళ అమ్మ జగన్మాత, ఎందుకంటే మనందరికీ మన మీదకి ఆ పండగని మన వైపుకు పెట్టకపోతే అందరి మనసులు రావన్నట్టుగా అక్షయ తృతీయ అని మన చిన్నప్పుడు ఉందా? ఉంది, మనకి తెలియదు, ఉండే ఉంటుంది కదా. మీరు చిన్నప్పుడు దిగి వస్తున్నారా? బ్రహ్మగారికే తెలియదు. మనకు అది తెలుసు. ఏది తెలుసు? సింహాచలంలో ఆ స్వామివారి యొక్క గంధం వలుస్తారు, తిరిగి మళ్ళా నిజస్వరూపాన్ని దర్శనం ఉంటుంది అని మనం అప్పుడు అదే తెలుసు. మనకి అక్షయ తృతీయ అనేది మనకు అసలు తెలియదు. కానీ అందరు ఎగబడి ఎగబడి ఆఖరికి ఈ భగవంతుడి పండగను కూడా ఏం చేశారంటే ఇంట్లో పీడించడం మొదలు పెట్టారు. అక్షయ తృతీయ అంటే కొంచెమన్నా బంగారం కొనుక్కోవాలి కాబట్టి శక్తి ఉండని లేపకపోని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి నాకు అక్షయ తృతీయ కాబట్టి బంగారం కొనివ్వాలి అని అందరూ. అంటే ఈ బంగారం ఎంతవరకు మనతో వస్తుందండి? బంగారం గొప్పదే, చాలా గొప్పది. మరి బంగారు బాబు అనుకున్నాం కదా, ఎందుకంటే ఏమన్నాము ఏది మరి బంగారం అనేది అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది. ఒక ముక్క నింగండి దూత లోహం, అది పంచలోహాలలో ఒక లోహం బంగారం అనేది. ఆ లోహాన్ని స్వర్ణభస్మం ఉంది ఆయుర్వేదంలో, అది ఒక రకమైనటువంటిది. చాలా చాలా వాటితో పుటం పెట్టి దాన్ని తయారు చేస్తారనుకుంటా, అప్పుడు కానీ స్వర్ణభస్మం మనకి రాదు, ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అది ఇంగ్లీష్ డాక్టర్లు స్వర్ణ భస్మం కనుక వేసుకుంటే ఉంటారో తెలుసా? లోహాలన్నీ, ఎందుకంటే అందులో స్వర్ణ భస్మం ఉంది, తర్వాత రజిత భస్మం ఉన్నది, తర్వాత రాగి కాపర్ దాన్ని ఏదో అంటారు. ఇలాంటి భస్మాలు కనుక మీరు వేసుకుంటే అవి కిడ్నీలకి బరువు అవుతాయి అని ఇంగ్లీష్ డాక్టర్లు అంటారు. అందుకని ఏదైనా దోష సరిగ్గా ఉండాలి కానీ దోష మించకూడదు. అలాగే ఎవరో ఏదో చెప్పారని మనము బంగారం అనే పిచ్చిలో పడకూడదు. మనం వెళ్ళేటప్పుడు ఒక్క ఏదైనా ఏది అదేదో అంటారు కదా, గురువింద కిందంత బంగారం అన్నా మనతో వస్తాందా? ఆలోచిద్దాం. ఇంతవరకు ఎవరు తీసుకెళ్లిన వాళ్ళు లేడు వాళ్ళతో పాటు బంగారం. ఇక ఎవరైనా వెళ్ళిపోతే కాస్త బాగా ఉన్నవాళ్ళైతే చిన్న ముక్క నోట్లో పెట్టాలి అంటే వెతికి వెతికి మన ఇంట్లో ఏం వెతికి పెడతారండి నోట్లో? నాకు తెలిసి ముక్కు పుడకకి వెనక ఉన్న కేలో, చెవు పోగుకి వెనక ఉన్న కేలో, అది పాపం పెట్టలేక పెట్టలేక అది పెడుతుంటారు. అది మరి పోనీ ఎవరితో వెళ్తుంది? ఎవరికి వెళ్ళటల్లా, అది భస్మంలో కలిసిపోతుంది, మట్టిపాలు మట్టిపాలే అవుతుంది. అందుకని మనం కూడా అక్షయ తృతీయ అనేది అక్షయం. అక్షయం అంటే దేనికి సంబంధించింది? కేవలము భగవన్నామానికి తత్వానికి సంబంధించింది అక్షయము అనేటువంటి. తతిమాది ప్రపంచంలో ఇంద్రియానికి గోచరమయ్యేది ఏది కూడా మనకి అక్షయం కావటంలా, క్షయమే. మన ఇంద్రియాలకు గోచరమయ్యే ప్రతిదీ చూడండి ఎంత గొప్పదైనా నశించిపోవటమే. కానీ మన దేహం ఎలా అయితే నశించిపోతుందో ఈ దేహం ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటి అన్ని కూడా నశించిపోయేవే. కానీ శాశ్వతమైనటువంటిది ఏది అంటే ఒక్కటే, అది అందరం ఇప్పుడు మనలో అంతగా ప్రకాశించేటువంటి ఒకే ఒక చైతన్యం. దానికి ఇంద్రియాతీతమైన శక్తి ఉంటే తప్ప దానిని మనం అనుభవించలేదు. అంటే విషయాదులను దాటి, అంటే ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ మాత్రమే అధికం కాకుండా మన జీవితాన్ని భగవత్పరం చేసుకున్నప్పుడే భగవంతుడు మనకి లభిస్తున్నాడు. భగవంతుడి సొత్తు ఏది? చైతన్యం అనేది భగవత్ స్వరూపమై ఉన్నది. అందుకనే భగవంతుడు ఒక్కడే అంతటా ప్రకాశిస్తున్నాడు చెప్పుకుంటున్నాం అంతే. మీరందరూ వింటున్నారు కదా రోజు ఏది మనీషా పంచమం గురించి వింటున్నారు కదా. స ఏవాహ అని మీరు తోట గుర్తింపు చేస్తూ ఉన్నారు, యా అని మళ్ళీ గుర్తింపు చేస్తున్నారు, ఎవరైతే గుర్తిస్తారో దాన్ని అని యా అనే శబ్దంతో మన ప్రతిదాన్ని చూపిస్తారు. స ఏవా అని ఆత్మవస్తువుతో మేళవిస్తారు. ఇప్పుడు మన అందరం దేనితో ప్రకాశిస్తున్నాము ఉండగలుగుతున్నామంటే కేవలము ఆ భగవంతుని యొక్క శక్తితో మాత్రమే మనం జీవించగలుగుతాం ఈ జీవితంలో. అదే మనకి గురుదేవులు మనకి నేర్పించున్నారు. నేను అనుకుంటూ ఉంటాను, అక్షయ తృతీయ గనక స్వామివారి కాలంలో ఉంటే భగవద్ భక్తులు ఎంత బంగారు పుష్పాలతో బంగారం దండు కూడా వేసారేమో వేసేవాళ్ళేమో బాబుకి అప్పుడు కనుకుంటే. మరి అయ్యయ్యో తర్వాత తెలిసిందే అక్షయ తృతీయ అనేది అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ దానికి ఏమైనా తావిస్తారా? దానికి భగవంతుడు మనకి తావిప్పడు. ఎందుకంటే వాడు ఇవ్వడు మనని ఇవ్వనివ్వడు కూడా దానికి. ఏది వాటి వాల్యూ లేదు ఇక్కడ. ఏంటి వాల్యూ? బ్రతుకు కంటే గొప్పదుందే వాల్యూ. మనమంటూ కాస్త జీవితం ఉంటేనే మనం భగవన్నామం చేసుకోగలుగుతాం, భగవంతుని తలుచుకోగలుగుతాం, భగవంతుడు ఉన్నాడనేటువంటి ఇది ఆ విశ్వాసం నమ్మకం మనకి దృఢంగా ఉండబట్టే మన జీవితాలన్నీ ఆనందంగా గడుపుతున్నాయి, తృప్తిగా గడుపుతున్నాయి. కాబట్టి అటువంటి నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆనందాన్ని పొందాలి అనుకున్నప్పుడు మనం భగవంతుడు గురుదేవులు మనకి ఏదైతే మనకు ఉపదేశం చేశారో ఆ ఉపదేశ వాక్యాల్ని మనం నిరంతరం కూడా మనం దాని యందు ఆసక్తి కలిగి దాని యందే మన మనస్సుని రమత చెందుతూ ఉండాలి. మనం అందులో ఊరిపోవాలి. గురుదేవులకు వాక్కుల యందు మన మనస్సు ఊరిపోవాలి. ఊరిపోయినప్పుడు తాను అనేది అందులోనే ప్రకాశిస్తుంది, కానీ తద్భిన్నంగా ఉండటానికి అక్కడ కావాలి. అటువంటిది గురుదేవులు మనకి ఇక్కడ మనకి ప్రసాదించారు. అలాగా మనకి గురుదేవులు అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మన గురుదేవుల కంటే గొప్పది ప్రపంచంలో ఏం లేదు. భగవంతుడి కంటే భగవంతుని కూడా చూపించేవాడు గురుదేవుడు మాత్రమే. గుళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఎంత చూడగలుగుతున్నావు, ఎంత తెచ్చుకోగలుగుతున్నావు అక్కడి నుంచి. కానీ గురుదేవులు ఏం చేశారు, నువ్వు గుడికి వెళ్ళినా ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడున్న క్షేత్రజ్ఞ దర్శనాన్ని మనకి గుర్తింపు చేస్తుంటారు. ఏం చూసి వచ్చావు, క్షేత్రజ్ఞ దర్శనమైందా లేదా? అది తిరిగి తిరిగి వచ్చి మనకి ఎక్కడ కనిపిస్తుంది, క్షేత్రజ్ఞుడ మనలో ఉండబట్టే క్షేత్రం ప్రకాశం. తిరిగి తీసుకొచ్చి క్షేత్రం ఏదైంది, మన జీవితమే ఒక క్షేత్రమైంది, ఈ దేహమే ఒక క్షేత్రమైంది. దీనిలో ప్రకాశించేటువంటి వారెవరు? క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అటువంటి పరమాత్మ యొక్క ఆనందాన్ని మనం పొందాలి. అందుకనే మనకి చక్కగా మన ఏది అశోక్ వర్మ ఆచార్య వారు చాలా బాగా చక్కగా మనకి ఏది శంకర విజయాన్ని పురస్కరించుకొని మనీషా పంచకంలో ముఖ్యమైనటువంటి విషయాన్ని వారు అందిస్తున్నారు. మనకి మనకి రోజు అంటున్నారు అందరికీ వచ్చి ఉండాలి, అందరికీ వచ్చి ఉండాలి అని. మనం ఒక పారాయణలో పెడితే గాని అది రాదండి. పూర్వకాలంలో ఎలా ఉండేదండి గురుదేవుడు? నాకు బాగా చిన్నప్పుడు గుండుగొల్లంలో ఇంటి అలాగే ఎక్కడున్నా కూడా మనకి పెద్దవాళ్ళందరూ ముందుకు కూర్చుని మన వడాలి బామ్మ అలాగే భీమరం మామగారు అలాగే మన చాలా మంది మామలు ఉంటూ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూర్చుని మైకుల కోసం చూడలా. ఇప్పుడు మనకి మైకాలు కావాలి అంటే మన వాక్కు మీద మనకి నిలకం లేదు, మన వాక్కు అంటే మనకి దీని మీద నమ్మకం లేదు. మనం ఎవరి కోసం చెప్తున్నామనే నమ్మకం మనకి కుదరటల్లా. మనం ఏదో తూ తా అన్నామంటే అది వెళ్ళి బయట వినిపించాలి, అందరి చేత కాస్త తినాలి ఏదో. ముందు అసలు మన కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, మన కోసం మనం ఎంత మనం త్యాగం చేయగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నప్పుడు వాళ్ళకి మైకులు లేవు. కానీ రోజు చదువుతుండేవారు ఏవి, ఇప్పుడు వారు చదివేటువంటి దానిలో ఇది ఒక్కటి మాత్రమే మనీషా పంచకం అనేటువంటి మీ అందరికీ తెలుసు చాలా మందికి. కానీ అలవాటు కావటం, అందుకని గురుదేవులు మన చేత చదివిస్తుండేవారు. మధ్యలో వచ్చి వారు కూడా కూర్చుంటుండే, తడికలు ఉండేవి అప్పుడు. గుంటూరులో గుండుగలంలో భోజరాజమ్మ గారి ఇంట్లో నవరాత్రులు అప్పుడు తడికిలే ఉండే వస్తువు. తడికిలు బాగా జనం పెరిగితే తడికిలు ఇచ్చేసేవాళ్ళు అంతే. బాబుజీ గారు, బాబుజీ మహారాజ్ ఏమీ ఉండేవాళ్ళు, ఇసుక బస్తాల మీద కూర్చోబెట్టేవాళ్ళు. ఇసుక బస్తాల మీద పరుపు వేసి ఆ పరుపు వేయి వంతేసి కూర్చునేవారు మఠం వేసుకుని గురుదేవుడు. మరి అటువంటి సందర్భాలు ఎన్నో, అన్నిట్లో ఒకటే, అన్నిటికీ ఒకటే, తానే అయ్యి ప్రకాశించేటువంటి పరమాత్మ గురించి మనం ఎంత చెప్పుకుంటే తనవి తీరుతుంది. కాబట్టి అందరం కూడా ఒకసారి అందరం స్తోత్ర పారాయణని మనందరం చేసుకుందాం. నమ శివాభ్యాం అతి సుందరాభ్యాం అనంత కళ్యాణ గుణాస్పదాభ్యాం అజాది బృందారత వందితాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం. అక్కడ నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం, మీకు డౌట్ లేకుండా అక్కడ చూడండి. ఏది అక్కడ ఏకవచనం వల్ల ఈ వచనంలో మనకి అక్కడ నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం. ఆ గురు పాదుకలకు అంటే రెండు అనేది మనకి స్ఫురింపజేశారు అక్కడ. అందుకని నమో నమః, ఒక నమః కాదు, నమో నమః మంగళ స్వరూపమైనటువంటి పాదుకలకి నమస్కరిస్తున్నాము అనేటువంటిది ప్రతి శ్లోకం దగ్గర మనకి ఇక్కడ గుర్తింప చేస్తున్నారు. సనాతనాభ్యాం సుమనోహరాభ్యాం నమజ్జనేహామర పూర్వాభ్యాం త్రయీ సతీ సుందృతవానుతాభ్యా నమో నమ శ్రీ గురుపాదుకాభ్యా గుణాదితాభ్యా గురుదేశతాభ్యా అథోఘటామిశ్వర వవిప్రభాభ్యా ప్రమోదలీలా తుమశోభితాభ్యా నమో నమ శ్రీ గురుపాదుకాభ్యా కాశ్మీరజ పుష్పసార శ్లేభుతాభ్యా మునీంద్ర నమో నమ శ్రీ అనాద్య విద్యా నమో నమ శ్రీ పాదుకా పంచక స్తోత్రం శ్రీనివాస ముఖోద్గతం భజతాష్టఫలకం భూయాదీశముదే శ్రీ సమంచిత మౌల్యయం పరమ ప్రకాశమ గోచరం దేవవర్జిత ప్రమేయం అనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాతమద్వయమ ప్రకర్త్యమ బోధకం మంత్రరాజ విరాజమండలాంతర్భాచవర్ణమ అధికారణమ సుఖం బ్రహ్మతత్వవినిశ్చయ నిశ్చల నిరత ప్రకాశత నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాపేవీమాన శాంత భావయే గురు పాదుకాం విమలం మనోజవిభాసితం పరమానుకం సూక్ష్మకర్ణికమధ్యమస్థిత విచురాది విభాసితం ప్రాతేవీమాన శాంతం భావయే గురు పాదుకాం పంచ పంచ ఋషీకదేవ మనశ్చతుష్పరస్పరం పంచ భూత తామస శరీర చముఖే పరం పంచ కోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతేవీమాన శాంతం భావయే గురు పాదుకాం పంచ ముద్ర సులక్ష్య దర్శన భావ మాత్ర నిరూపణం విద్యుదాది దగ్ధ రుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసత్ విలాసమమాయతం ీమాన శాంతం భావయే గురు పాదుకాం పంచవర్ణ రుచిర్విచిత్రం సత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్నిమండల మండితం ఘన చిన్మయం చిత్తలా పరిపూర్ణ మందర సమాధి నిరీక్షణం ప్రాపేవీమాన శాంతం భావయే గురు పాదుకాం హంసచారణ కందనాద మనీక వదనమ రూపకం శబ్దజాలమయం చరాచర చంద్రేహరివాసి చక్రరాజమనాహతోద్భవమేకవర్ణ మత పరం ప్రాతేవీమాన శాంతం భావయే గురు పాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతేవీమాన శాంతం భావయే గురు పాదుకాం సప్త కాంచన దీప్యమాన మహాను మాత్రమ రూపకం చంద్రికాంతర తారకైరవముజ్వల పరమాత్మకం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ీశ్వరం వికలాంతరాల విహారకం ప్రాతరేవహిమాన శాంతౌ భావయే గురు పాదుకా ప్రాతరేవహిమాన శాంతౌ భావయే గురు మాన శాంతర్ భావయే మాన శాంతర్ భావయే మాన శాంతర్ భావయే అంతర్భావయే గురు పాదుకా భావయే గురు పాదుకా ప్రాతరేవ హి మానసంతర్ భావయే గురు పాదుకా ఎందుకు అర్థం తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే పదవిభాగం చేస్తామో దాని అర్థము చాలా క్షుణ్ణంగా తెలిసిపోతుంది. దేంట్లో అయినా సరే కొంచెం సమయం ఇవ్వాలి, ఏ శ్లోకమైనా కూడా కొంచెం సమయం ఇవ్వాలి. మనందరికీ బాగా స్పీడ్ అలవాటు అయిపోతే చాలు పారాయణ అనేది, అక్కడికి ఏదో పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటా. జపమాలైనా నీ మనస్సు ఎక్కడైతే భగవంతుడి దగ్గర ఏ పూస దగ్గర ఆగిపోతుందో అప్పుడే నిజంగా మనం జపం చేసినట్టు. అంతేగాని కొలికి పూస ఎప్పుడు వస్తుందో చూసి ఎన్ని మాలలు చెప్తున్నాయో అని గుర్తుంటే నీ మనసు ఎక్కడ ఉండినట్టు, టైం అయిందా లేదా, అయిపోయిందా, గంట అయిందా, అరగంట అయిందా అని టైం చూస్తుంటే కాలానికి నువ్వు దాసత్వం చేస్తున్నావు కానీ భగవంతుడి దాసత్వం చేయటల్లా మనం. ఇందులో ప్రాతరేవ అంటే రేవగానే ప్రాతకాలంలో మానస అంతర్భావయే గట్టిగారం అన్నారా. కొంతమంది అరిచారంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉంటుంది. అరవనున్నారా, అరిస్తేనే పలుకుతాడా భగవంతుడు? ఆయనకి చెవులు లేదట బాబీ చెప్తుండేవారు, దేవుడికి చెవులు లేదు. మనం ఎంత పిలిస్తే మన మనస్సు పెట్టి పిలవగలిగిన వాడికి నేను దక్కుతాను అన్నారు. అందుకని ఇక్కడ మానస అంతర్భావయే, మనందరికీ మనస్సులు ఉన్నాయి, మన అంతర్భావంలో ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము, మన అంతరాంతరాల్లో భావన. స్వామి యొక్క దివ్య చరణారవిందములు పైవన్నీ కూడా ఒకసారి మనం అర్థం చెప్పుకున్నాం. ఒక చాతుర్మాస వ్రతంలో అమ్మ చేతి చెప్పించారు గురుదేవులు ఈ వీటి గురించి అర్థాలు అర్థాలు భావాలు అన్ని చెప్పుకున్నాం మనం, బోధ చెప్పుకున్నాం. ఈ ప్రాతరేవ అంటే ఆ ప్రతిదే లేవడమే కాదు, మనకి ఎప్పుడైతే భగవంతుని మీద మనస్సు నిలకడగా ఉండాలి అనిపించిందో అప్పుడే మనసు అంతర్భావయే. అర్ధరాత్రి అనిపించింది అంతే, అప్పుడే మనకి తెల్లవారి. మనం నిజంగా తెల్లవారడం అంటే ఏంటి, రోజు తెల్లవారి కాకు కోసం చూడమా, అది కాదుగా. మనదైన సత్య వస్తువు గురించి ప్రయత్నం చేయడానికి ఎప్పుడైతే ఆవేదన కలుగుతుందో అదే మనకి నిజమైనటువంటి ఇది మెలుకువ. మేలుకో 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 అంటున్నాం కదా, ఆయనకి ఎప్పుడు నిద్ర లేదు స్వామివారికి, భగవంతుడికి ఎప్పుడు నిద్ర ఉండదు. మేలుకొలుపు ఎవరికి అంటే అదైనా వినిమనం చేస్తాము అని. ఇది మన మనస్సుని మేలుకొలపాలి మనం, మన మనస్సుని మనమే మేలుకొలిపినప్పుడు అంతర్భావయే గురుపాదు. అలా మానసాంతర్భావయే గురుపాదు, ప్రాతరే వహి మానసాంతర్భావయే గురుపాదు అనేటువంటి అర్థాన్ని ప్రతి మరి శ్లోకానికి కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు ఇక మనం ఇది దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ముందంటే శంకర భగవత్పాదాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం ప్రారంభిస్తూ పెద్దలందరూ ప్రతిమ అంతా కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో నిరాకారము నిర్గుణం గురించే ఉంటుంది, ఎక్కడా సాకారం గురించి ఉండవండి. ఇందులో గురుపాదుక స్తవం ఏంటి, మనీషా పంచకం ఏంటి, దక్షిణామూర్తి స్తోత్రం ఏంటి, ఇవన్నీ కూడా నిర్గుణ తత్వం గురించే బోధ చేస్తాయి. అందుకని నిరాకారము నిర్గుణము అంతటా ఆవరించి ఉన్నటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి తత్వాన్ని గురించి మొదలు పెట్టాలంటే ఎలా మొదలు పెట్టాలి అని అనుకున్నంత వారు మన మధ్య ఎక్కడో చదవడం జరిగింది. ఆయన లోపలికి వెళ్ళి ఆయన ఆలోచిస్తూ ఏమని ఆ తత్వం గురించి మొదలు పెట్టగలను అని మౌన వ్యాఖ్య అన్నారట. ఏం మాట్లాడేం లేదు. బాబు మహారాజు అంటుండేవారు, ఏంటి తుమ్మై రప్ప అంటుండేవారు, చుమ్మై రప్ప, నోరు మూసి కూర్చో. మనం ఇంట్లో కూడా నోరు మూసి కూర్చున్నావా లేదా ఆలోచించండి. కొంత వయసులు వచ్చాయిగా మనకి, ఎప్పుడు మాట్లాడదాం, ఎప్పుడు పాడుతూ ఉన్నాం, ఎప్పుడు కబుర్లు చెప్తూ ఉన్నాం అనిపిస్తూ ఉంటుందా? ఎందుకంటే మనని భరించడం చాలా కష్టం, అలా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అందుకని ఇంకొకరికొకరం ఎంత ఉన్నా చేసినా మన కోసం మనం మౌనవ్యాఖ్యలోకి వెళ్ళిపోవలసిందే. అంటే స్వామివారు దక్షిణామూర్తి స్వరూపులై ఉండి వారి అవతారాన్ని అక్కడ వారు మౌనవ్యాఖ్యని ధరించి చుట్టూ ఆశీర్లైనటువంటి నలుగురు శిష్యులకి వారు తత్వాన్ని బోధ చేశారట. దేని ద్వారా బోధ చేశారంటే అందులోనే వస్తుంది మనకి, చిన్ముద్ర ద్వారా. ఆయన నోటితో ఏం చెప్పాల, ఆయన చిన్ముద్ర ద్వారా మౌనాన్ని ధరించి మౌనవ్యాఖ్యలో ఉంటూ ఒక చిన్ముద్రను చూపిస్తే చుట్టూ ఉన్నటువంటి ఆ నలుగురు, ఏది ముఖ్య శిష్యులైనటువంటి ఆ నలుగురికి కూడా అర్థమైపోయిందంటే ఏమని, ఈ జీవుని తీసుకొచ్చి పరమాత్మలో లయం చేస్తే ఈ మూడు గుణాలు దానిని మూడు గుణాలని విడగొట్టి జీవుణ్ణి పరమాత్మలో లయింపచేస్తే అది బోధ మనకు అందించారు అని వారు అంత సూక్ష్మంగా గ్రహించగలిగారట. ఎవరు శిష్యులు, ఆ నలుగురు శిష్యులు ఏదై ఉండాలి అక్కడ, సత్యము శాంతి దయా ప్రేమ అనేటువంటి నలుగురు కలిగి ఉండాలి. మనకు కూడా నాలుగు స్తంభాలు పెట్టారుగా గురుదేవులు. అంటే దాని యొక్క పరమార్థాన్ని గుర్తించిన వారికి ఇవి సిమెంట్తో కట్టిన స్తంభాల్లాగా ఉంటాయి. సిమెంట్ ఇటుకలే కనిపిస్తాయి, అక్కడ సున్నమే కనిపిస్తుంది, కానీ అంతర్భావమే గురుపాదుక. ఎవరి అంతర్భావంలో గురుపాదుకలు తరించి ఉంటామో వారికి నాలుగు ఎలా కనిపిస్తాయి? వారి సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవు, కానీ జడమే అయినప్పటికీ నాలుగు, సత్యము శాంతి దయా ప్రేమ అనేటువంటి ఈ సత్యము శాంతి దయా ప్రేమ అనేటువంటి దాన్ని ఎవరిని ధారణ చేయమన్నారు? జీవత్వంతో ఉన్నటువంటి నరుణ్ణి, మనసు బుద్ధి చిత్తం అహంకారం ఉన్నటువంటి నరుణ్ణి సాధన ద్వారా గురుదేవులు హెచ్చరిక చేశారు. ఏమని, సాధన చేసి నీ నాలుగు అంతరేంద్రియాలని కూడా సత్యము శాంతి దయా ప్రేమగా మలుచుకో అని గురుదేవులు మనకి అటువంటి బోధన అందించారు. కాబట్టి మన స్తోత్రంలోకి వెళదాం. మౌనవ్య తొందర పడకండి, చక్కగా తీర్వగా అర్ధభావాన్ని అనుభవించండి. అర్ధము భావన తెలియకపోతే నీ గురుదేవుని ముందు కూర్చున్నాం మనం, వారి దగ్గర చదువుతున్నాం. మనసుని ఎటు పోనివ్వకండి, ఉన్నది అక్కడే. మనం వచ్చి బృందంలో కూర్చుంటాం, యథోమని చెల్లి ఎక్కడో ప్రాకులాడుతూ ఉంటుంది ఇందుంపదేగా. అందుకని మనం మనసుతో ఆరాధన చేస్తూ మనం చెప్పుకుందాం. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం ఆచార్యేంద్రముద్రమానందమూర్తి ముదిత వదనం అంటే నవ్వుతున్న ముఖం కలిగిన వాడు అట. ముదిత వదనం
విశ్వం దర్పణ దృశ్యమాన తుల్యం నిజానం పశ్యన్నాత్మని మాయ పరిమిభూతం ప్రబోధ సమయే స్వాత్మానమే శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురు యదహిదం ప్రాణిర్వికల్పం పునర్మాయాకల్పితదేశకాలవైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయ్యోగీ వయస్తేషయ తస్మై శ్రీగురుమూర్తయే నమః శ్రీదక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్హతం భాసతే సాక్షాదత్వమసీతి వేద వచసా యోగోధైర్యాశ్రితాన్ సాక్షాత్కరణార్భవేన పునరావృత్తిర్భవామహోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే నానాఛిద్రభటోదరస్థిత దీప ప్రభాస్వరం జ్ఞానం యస్య చక్షురాభవిష్యందతి యానామీతి తమేవ భాంతమనువా వేదస్తమస్తం జగతి తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చ బుద్ధిం చ శూన్యం విదుః శ్రీబాలాంధగణోపమస్త్వహమితి భ్రాంతాభృసంవాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణిః తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే రాహుగ్రస్తదివాకరేందుసభృశౌ మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్రః పరణోపసంహరణతో యోభూః సుషుప్తః పుమాన్ ప్రాణస్వాసమితి ప్రబోధసమయే యః ప్రవృత్యభిజ్ఞాయతి తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే బాల్యాదిష్వపిజాగృతాది సర్వావస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమియంతస్ఫురంతం సదా స్వాత్మానంతరే కరోతి భజతా యో భద్రయాముద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వామి సంబంధక శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనాభేదయ స్వప్నే జాగ్రతి వారిషపురుషు మాయాపరిత్రాణకః తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే భూరం భాస్యో
శుక్మాన్ ఇత్యాతి చరా చరాత్మకమిదం యత్యైవ మోక్ష్యష్టకం నాయకించన విద్యతే విమృశతా యత్తాం పరస్మాద్విభు తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం
సర్వాత్మభవనిస్ఫురీకృతమిదం యస్మాదమశ్రుశ్రవయే ఏనాద్యశ్రవణార్థపరబ్రహ్మణనా ధ్యానాద్యసంకీర్తనార్థం సర్వాత్మభవనిస్ఫురీకృతమిదం సిద్ధేనరవ్యాహతీపే భూమి సకలం నిజనా త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖశ్చేద లక్ష్యం నమామి చిత్రం భగతరోర్మోదే వృద్ధాశిష్యా గురోర్వః గురోస్తు మౌన వ్యాఖ్యానం చిన్న సంశయా ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః గురవే సర్వలోకానాం భిషజే ద్వవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః.
దక్షిణామూర్తి స్తోత్రము ఎవరైతే గ్రహ బాధలలో శనిగ్రహానికి లోనవుతారో, శనిగ్రహ బాధ ఎవరికైతే ఉంటుందో వారికి దక్షిణామూర్తి స్తోత్రం గనుక వారు పారాయణ చేసినట్లయితే ఆ గ్రహ బాధ పీడ నుంచి బయటికి రాగలుగుతారు, ఉద్ధరింపబడతారు అనేటువంటిది పెద్దల వలన కూడా వినడం జరిగింది. కాబట్టి 2-in-1 ఒకటి దక్షిణామూర్తి స్తోత్రము చక్కగా క్షుణ్ణంగా వస్తుంది, రెండు గురుదేవుడికి ఇష్టమైనటువంటిది మనం చదువుకోగలుగుతున్నాం కదా. అలాగా ఒకదానికి ఏది మనకి లోటయ్యేటువంటిది ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గురుదేవులే మనకి తెలియచేస్తున్నారు. ఇక మనీషా పంచకానికి వెళ్దాం.
జాగ్రత్త బ్రహ్మైవాహమిదం జగత్ సకలం చిన్మాత్ర విస్తారం సర్వం చైతద విద్యయా త్రిగుణయా తేషం మయా కల్పితం ఇత్థం యస్య దృఢాది సుఖపరే నిత్యే ఛందాలో సతతు ద్విజో గురుర్ ఏషా. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచః నిత్యం బ్రహ్మ నిరంతరం త్రిభుజతా నిర్వ్యాజ శాంతాత్మనా భూతం భావి చ దుష్కృతం ప్రభవతా సంవిన్మయే పావతి ప్రారబ్ధాయ సమర్పితం స్వప్రీత్యేష మనీషా భాంతి స్వతో చేతనా తాం భాష్యే హితార్థమండల స్ఫూర్తిం సదా భావయన్ యోగీ నివృతమానసో హి ఏషా మనీషా యసౌఖ్యాం బుధి లేశకై మే శత్రాదయో నిర్వృతా యచ్చిత్తే నితరాం ప్రశాంతఫలనే లబ్ధ్వా మునే నిర్వృతః యస్మిన్ నిత్య సుఖాం బుధౌ బ్రహ్మై మన బ్రహ్మవిద్ వర్తచిత్త సురేంద్ర వందిత ప్రభు నూనం మనీషా.
మధ్యలో ఒక చోట అయితే మనకు అర్థం అవడానికి ప్రారబ్ధాయ సమర్పితం, ఏది స్వవపు నా యొక్క దేహానికి కలిగేటువంటి ఏవైతే కర్మ ఉన్నదో అది చెప్తున్నారు ఇక్కడ. ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు ఇది ఏషా మనీషా మమ బుద్ధిమంతుడికి ఇది గుర్తిస్తున్నారు ఈ విధంగా. లేకపోతే నాకేదో వచ్చేసిందని శరీరానికి ఒకటి వస్తే మనం పెట్టిన బెంగ ఇంకొకటి పెద్దది దానికంటే. ఇప్పుడు దరిద్రం ఏది, వ్యాధిదా లేకపోతే వ్యాధి ఉన్నదని బాధపడేటువంటి మానసిక దోషమా? మానసిక దోషం దానికన్నా పెరుగుతుంది. అందుకని ఎవరికైనా వ్యాధి వచ్చినా ధైర్యం చెప్తారు డాక్టర్లు, ఏం పర్వాలేదమ్మా తగ్గిపోతుంది, ఏం పర్వాలేదు మందులు ఇస్తున్నాం కదా, మీరు మేము చెప్పినట్టుగా చెయ్యండి తగ్గిపోతుంది కదా. ధైర్యంగా ఉండాలి, ముందర మనం ధైర్యం తెచ్చుకోవాలి, తిరిగి వాళ్ళం మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని ప్రతి చోట మనకి గురుదేవులు అందిస్తున్నారు.
చతుర్ముఖేంద్రదేవేషు పరిపూర్ణ పరాత్మాత్మని బుద్ధే
ఆత్మరూపకం మనలోనే ఆత్మరూపంతో ప్రకాశించేటువంటిది, అది నేను కాని ఇది నేను కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇంకా లోపలోపలికి వెళ్తుంటే తెలుస్తుంది. చక్కగా చక్కగా చదువుకున్నటువంటి గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి వారు మనకి ఎంతో తెలియజేస్తున్నారు. ఇది స్వామివారు రోజు పారాయణ. ఇంకా ఉన్నాయి సుఖాష్టకం, అవన్నీ తర్వాత కూడా అవి ఇంకా కొంచెం నోరు తెరవడానికి అందరికీ కష్టం కాబట్టి ఇవి కొంచెం వినికిడిలో ఉంది, కొంచెం వింటూ ఉన్నారు కాబట్టి అని ఇంతవరకు మనకి వచ్చాయా? ఓకే, అందరికి వచ్చాయా? వచ్చింది. అందుకని మనం ఏం చేయాలంటే అసలు పాద పూజ అంటే చెప్పుకుందాం. ముందర పాద పూజలో ఎందుకు ఇవి చదివేటువంటి ఏర్పాటు చేశారు? దేవుణ్ణి మనం పొగుడుతూ ఉండొచ్చుగా, అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు, మాకు ఎన్ని కోరికలు తీర్చారండి, నేను అప్పుడు జబ్బు పడితే మీరు స్వయంగా వచ్చి తీర్థమిస్తే నేను ఎంత కాపాడబడ్డానండి, ఇవన్నీ చదువుకోవచ్చు కదా. వాటికి ఇవ్వలా ముఖ్య ప్రాముఖ్యత దానికి ఇవ్వలా. వారు దేహధారణ ఎందుకు కల్పించుకున్నారంటే మనల్ని ఉద్ధరించడం కోసం. ఉపాసనానం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పన ఎందుకు చెప్పారు? మన యొక్క కార్యాన్ని నిరీక్షణగా కొనసాగించడం కోసం ఒక అవతారాన్ని కావాలని తీసుకున్నారు. అలాగే షట్టు ఇది శిథిలమైనటువంటి షట్టుని ఎట్లా విప్పేస్తారో మహాత్ములు కూడా వారి తిథి వార నక్షత్రాలన్నీ చెప్పి మరి దేహాల్ని విప్పి అక్కడ పక్కన పెట్టారే తప్ప వారెప్పటికి వెళ్ళాల మన మధ్యలోనే ఉన్నారు. మనం చూసేది ఆ దేహాన్ని, మనం బాహ్యమైనటువంటి ఇంద్రియ సహితమైనటువంటి దాన్నే గుర్తిస్తున్నాం. అందుకే అంత గురు పూజ పాద పూజ అంటే ఎంతో సుకుమారంగా ఉండేవి. ఎప్పుడు అప్పుడల్లా ఇవన్నీ కూడా చాలా సుకుమారంగా జరుగుతుండేవి. తర్వాత ఒకటి గుర్తు పెట్టుకోవాలి, గురువు గారి కన్నా పూజ చేసుకునే వాళ్ళు ముందు రావాలి. అసలు ఆ రోజు కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమానికి ముందు అందరూ కూడా, మన పండగ రోజు ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనం ముందరే గురుదేవుల సన్నిధిలో మనం వచ్చి ఇక్కడ ఎదురు చూస్తూ ఉండాలి. ఏమండి ఎదురు చూస్తే ఆనందం ఉంటుందా? ఏమండి అప్పటికప్పుడు దొరికితే ఆనందంగా ఉంటుందా? మీరు అనొచ్చు, అనుకోకుండా దొరికిందండి అనుకోవచ్చు, కానీ ఎదురు చూస్తే వచ్చిన ఆనందం ఎంత ఉంటుంది? భగవంతుడి కోసం ఎదురు చూడాలి. నా జీవితంలో నేను చాలా ఎదురు చూశా, అవి మర్చిపోయినా కూడా మర్చిపోవాలని కూడా మర్చిపోలేం. ఎందుకని అక్కడ ఉండాలి, ఆవేదన ఉండాలి. అందుకని గురుదేవుల దగ్గరికి చూస్తున్నారు, అందుకనే ఆవేదన ఉండాలి. వేదన కాదు ఆవేదన ఉండాలి. ఆవేదన అంటే ఏంటి? ఏదో అప్పటికప్పుడు అని కాదు, మనపూర్వకంగా లోపల నుంచి రావాలి. బోధ అంటే ముందర అసలు ఎవరెక్కడ బోధ గురించి మాట్లాడినా అది మనకి వినిపించేయాలండి. వినే ఆతృతలో ఉండాలి, అప్పుడే వినిపిస్తుంది వారికి. కొంతమందికి బోధ చెప్తున్నా కూడా వారికి వినిపించదు. మాకు వినిపించట్లేదండి, అది ఎవరి దౌర్భాగ్యం వాళ్ళదే, అది గురువుగారిలో లేదది. గురువుగారు ఆవాజ వినాలంటే వారి పిలుపు వినాలంటే ఎలా ఉండాలి? కలిసినంత మాత్రం చేత మరి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి ఒకసారి తలుచుకునేసరికి అవతల దేవులు ఎవరేంటి ఆయన? పూర్వం పేరేంటి? కనంతుడు అనేటువంటి శిష్యుడు. ఆయన బట్టలు ఉతుకుతున్నారు అక్కడ, ఏవి సాటీలు ఉతుకుతున్నారు, గోచీలు ఉతుకుతున్నారు అక్కడ. ఆ సేవ కూడా కొంతమంది చేస్తేనే అది రాణిస్తుంది, వారు చేస్తున్నారు అక్కడ. అందులోకి సనందుని తలుచుకున్నారు గురుదేవులు. ఇక్కడ పిలవడానికి కాదు, చాలా దూరం ఉంది అక్కడ. ఏంటంటే ప్రభు అనుకుంటూ నది మీద నడిచి వచ్చేసారండి ఆయన సనందుడు. నడిచి వచ్చేసరికి గురువుల మీద ఉన్న మనస్సు కదా గురుదేవులకి అంకితం అయిపోయింది వారి మనస్సు జీవితం అంతా. అందుకని అక్కడ వారు చేసిన అడుగుల దగ్గరల్లా ఏమొచ్చాయి? పద్మాలు వచ్చాయి. ఆయన వేసిన పాదాలు వేసిన చోటల్లా పద్మాలు వచ్చాయి. అందుకని ఆ రోజు నుంచి ఆ ప్రియమైనటువంటి శిష్యులకి పద్మపాదాచార్యులు వారు అనేటువంటి నామకరణ జరిగింది. అంటే మీరు అనొచ్చు వారికి చాలా గొప్పవాళ్ళు కదండి, వాళ్ళకి అంటే మనం మాత్రం ఏంటి? మనం పనికిరాని వాళ్ళమా? అసలు మన జీవితం ఏంటి? అసలు ఎవరు తలుచుకుంటే మనం చుట్టూ రాగలిగాం? నీ అమ్మ నాన్న తలుచుకుంటే రాలా నువ్వు. భగవంతుడు సృష్టించాలి అనుకున్నాడు, సృష్టించాడంతే. మనది భగవంతుని సృష్టి అండి, భగవంతుని సృష్టి. అదంతా మాంసమయ పిండం, అదంతా కూడా అమ్మ నాన్న ఇవన్నీ మాంసమయ పిండం. అక్కడ ఇచ్చే గౌరవం నల్లకుంటే ఒప్పుకోరు అక్కడ. కానీ మాంసమయ పిండం ఏమీ చేయదు, దానికి చైతన్యం తోడవ్వాలి. ఆ చైతన్య స్వరూపమే గురుదేవులు అంటే. గురువుల ద్వారానే మనం గుర్తించగలుగుతాం. అలాగే గురుదేవుల కోసం ఎదురు చూసేవాళ్ళం. కొన్ని కొన్ని గంటలు సంకీర్తన చేసిన రోజులున్నాయి. చాలా మంది పూర్వం వాళ్ళకి తెలుసు. అనుకుని చెప్పుకుంటున్నాం గాని పొందలేకపోతున్నారు అందరూ. ఒక గంట ముందు వచ్చి సంకీర్తనం చేస్తే మళ్ళా రమ్మంటే కాళ్ళకే వస్తుంది కుంటు కుంటు. గాని మళ్ళీ పిల్లలు రారు, అన్ని బాగున్న వాళ్ళు రారు, మళ్ళీ ముసలి వాళ్ళే వస్తారు. మళ్ళా ఇప్పుడు మళ్ళా నేను ఏదైనా చెప్తే వాళ్ళు ఎక్కడ పడతాలేస్తా వచ్చి ఏ కాలు సరిపడు, ఏ సిరిపురం లక్ష్మో లేదా ఏ కాళ్ళు ఎమ్మక్కో, అవి వచ్చేసరికి మళ్ళా రేపు మళ్ళీ వాళ్ళు పడితే మనకే కష్టం. ఎందుకంటే ఆవేదన ఎవరికి ఉండాలి? ప్రతి ఒక్కరికి. మన జీవితం ఇంకా చాలా ఉందండి. అంత తొందరగా తీసుకెళ్లిపోడు భగవంతుడు మన. ఎందుకని ఆవేదన మనసులో ఉంటే సాధన అక్కడే మొదలైపోతుంది. ఆవేదన ఉండాలి, ఎదురు చూడాలి. ఎదురు చూస్తేనే ఆనందం ఉంటుంది అక్కడ. ఎందుకంటే రకరకాలైనటువంటి అనుభూతులు ప్రసాదిస్తూ ఉంటాడు భగవంతుడు. మనం ఆవేదనతో పాడుకోవాలి. కాని పాట ఎప్పుడైపోతుందా అని పాడితే అది పాట కాదు. పాట ఎప్పుడైపోతుందా అనుకునేది పాట కాదు. పాటలో అర్ధభావాన్ని నేను అనుభవిస్తున్నానా లేదా, అలా పాడుకున్నారు మహాత్ములందరూ. అందులో లయించిపోయారు. అప్పుడు లోపల నుంచి వస్తుంది ఒక ఏది, ఒక ఆనంద భాష్పాలు అనేటువంటి లోపల నుంచి వస్తాయి. అప్పుడు అది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది మన జీవితాన్ని. బయట నుంచి వచ్చిన పూలు, బయట నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ ఎంతండి? డబ్బులున్నాయేమో కొని తీసుకురాగలరు. కానీ నీలోంచి వచ్చేటువంటి ఆవేదంతో కూడినటువంటి ఆ పిలుపు ఉందే, ఎంత మాధుర్యంగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది. అలాగే గురుదేవుల పాదపూజ అయిన తర్వాత మళ్ళా ఉండేటప్పుడు మొన్న తాత కిషోరమ్మ గారు వదిలేవారు కాదు ఆ కృష్ణాష్టమికి. పాదపూజ అయిన తర్వాత మళ్ళా గురుదేవులకి లోపలికి వెళ్లి పాద ప్రక్షాళన చేయాలి. గురుదేవులకి ముందు పాద ప్రక్షాళన చేయాలి. సరే వారు అనుగ్రహం, అందరూ బట్టలు పెట్టేవారు ఆయన. ఆయన ఆయన అనుగ్రహం ఉంటే తప్ప ఆ వస్త్రం కూడా తీసుకునేవారు కాదు. ఇప్పుడంటే ఆయన ఆ మూర్తి గ్రహించారు కాబట్టి కడుతున్నాము, ఇస్తున్నాము, పంచిపెడుతున్నాం, కడుగుతున్నాము, పంచిపెడుతున్నాం కాబట్టి తప్పట్లేదు. కానీ గురుదేవులు హర్షించేవారు కాదు. ఈ వస్త్రాల కోసం గురువులు లేరు. నువ్వు ఇచ్చిన వస్త్రం ఏమైనా అంత మాత్రం చేత వారికి తక్కువ ఏదేం లేదు. అందుకని ముందర పాద ప్రక్షాళన, మళ్ళా అందరికీ ఎంత సుందరంగా పంచి కట్టుకునేవారు గురుదేవుడు. అందరి ఎదుటని పంచికట్టు, గోడ కట్టు కాదు, పంచికట్టు కట్టుకునేవారు. ఇది అలా కాలెత్తి కూడా ఆ మడతని ఇలా తీసుకుని దోపుకునేవారు. ఆ తర్వాత పాదపూజ మళ్ళా అప్పుడు రెండో సింహాసనంలోకి వెళ్ళిన తర్వాత పాదపూజ పూర్తి చేసుకునేవాళ్ళం. అయిన తర్వాత మళ్ళా పాదపూజ పూర్తయి గురుదేవుడు లోపలికి వెళితే మళ్ళా ఆ కత్తలు మాత్రమే స్వామివారితో పాటు మళ్ళీ ఎదురు చూసేవాళ్ళు అక్కడ ఆ పాద ప్రక్షాళన చేయడం కోసం. ఎందుకంటే ఎంతమంది భక్తులు ఉద్ధరించబడ్డారు, ఎంతమంది చేత నమస్కారాలు పొందబడ్డారు బాబుజీ మహారాజ్ గురుదేవులు. కాబట్టి మళ్ళా వారి పాదాలను చక్కగా మనం పూజ అయిపోతే అయిపోయినట్టే సర్దుకునే వాళ్ళు సర్దుకుంటారు, మళ్ళా తుడుచుకునే వాళ్ళు తుడుచుకుంటారు. ఇక్కడ ఉన్నారు కదా, ఇది ఆశ్రమాన్ని, ఇదే బృందావనాన్ని తుడుచుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళే మనం తొడవకూడదు. ఒక చీపురు కూడా మనం వేయకూడదు. ఒక్కసారి కూడా గుడ్డ పెట్టి మనం తొడవకూడదు, పుణ్యం వచ్చేస్తుంది మళ్ళీ మనకి. అందులో పని అయిపోతుంది ఇంకా. అలాగ మరి ఎంతమంది మనకి సహాయం చేస్తే మనం ఈ రోజు ఈ పూజ చేసుకోగలుగుతున్నాము. అందులో మనం ఎంత కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది. మనం కూర్చుని ప్రభు నీకు ఇలా దండగుచ్చుకోనా ప్రభు, మల్లెపూలన్నీ నీ మెళ్ళ వేసుకుంటావు కదా, ఆ దండతో కొంతసేపు ఆడుకుంటాడే ఆ స్వామి, కాస్త కింద కూర్చోబెట్టుకుని ఆడుకోరు కొంతసేపు, అటేసుకుంటారు ఇటేసుకుంటారు, మళ్ళా అందులో నుంచి నాలుగు పూలు తీస్తారు ఇట్లా ఇట్లా అనుకుంటారు. మళ్ళా ఎవరినో ఒకరిని ఉపన్యాసం చెప్పమన్న తర్వాత వాళ్ళ పాదాల మీద పూలు మళ్ళీ ఇలా వేసుకుంటూ ఉంటారు. మరి ఆ గుచ్చిన దండ వాళ్ళు ఎంత ఆనందపడిపోతూ ఉంటారు. అవునా కదా, గుచ్చిన వాళ్ళకి ఎంత ఆనందం అది. మా విజయపురానంద గారు, మా సుందరరాజు గారు వాళ్ళు గబగబా దండలు తీస్తుండేవారు, ఎక్కువ దండలు తీస్తుండేవారు. తీస్తుంటే బాబుకి అయినా బజార్ నుంచి వచ్చిన దండలన్నీ తీసేస్తుంటే ఊరుకునేవారు. కానీ గుచ్చిన దండ వచ్చేసరికి ఆ భక్తుడు నా దండ కూడా వీళ్ళు తీసేస్తారు అనుకుంటాడో ఏంటో, వెంటనే ఆ దండని ఇలా పట్టుకునేవారు. ఇంకా వాళ్ళు ఏం తీస్తారు, ఇక వాళ్ళు తీయడానికి ఉండేది కాదు అక్కడ. ఎంత అనుభూతి అక్కడ. అప్పుడు మగవాళ్ళు మనుషులు దండ కుట్టుకుని వేసుకునే వాళ్ళని, మేము కూడా అంతే, మేము దండ వేసుకోవాలంటే మా దండ మేమే గుచ్చుకోవాలని ఒక ఉండేది. ఎలాగైనా కూర్చొని మా దండ మేమే గుచ్చుకోవాలి. ఏమండి ఆయన మన వెంకటరాజు గారు దండ గుచ్చుకునేవారు. వెంకటరాజు గారి శిష్యులందరూ కూడా ఆఖరికి శంకరన్నయ్య ఆఖరి మరి నాకు అనుమానం వస్తుంది ఒక్కోసారి డాక్టర్ రామచంద్రరాజు గారు కూడా గుచ్చే ఉంటారు ఆయన దగ్గర, ఎందుకంటే ఆయన శిష్యుడే కదా. అందుకని భక్తులు గుచ్చుకునేవారు. ఎవరికి వారు గుచ్చుకుంటూ ఉంటే అందులోకి ఏమవుతాయి, మన మనసులో ఉన్న భావనలన్నీ వెళ్తుంటాయి. ఒక్కొక్క పూజిస్తుంటే మనం ఎన్ని చేస్తే మనకి పూజ పూర్తవుతుందండి ఇక్కడ. కానీ అందులో కూడా ఒక మహదానందం. తుల్లో పూలు వచ్చాయంటే మలుపుల కాలమే, జయంతులు అంటే మలుపులు వస్తుండే వచ్చినాయి గబా గబా. బుట్ట దించడమే కానీ మళ్ళీ ఖాళీ బుట్ట వెళ్ళటమే, ఆ బుట్ట మళ్ళీ తిరిగి వెళ్లేది కాదు. తుల్లో అలా కొనుక్కునే వాళ్ళం రాజమండ్రి ఏంటి, కొనుక్కున్న తర్వాత మళ్ళీ అక్కడే ఇది ముచ్చుకలు తీసుకుని రాత్రి కదా బాబుజీ సభ ఎప్పుడయ్యేది, రాత్రులు అందరికి రాత్రి సభ కాబట్టి అందరూ గుర్తునే వాళ్ళం. సుశీల గుర్తుందా, మా ఇద్దరికి దండేసేవారు బాబుజీ మళ్ళీ తిరిగి. మేమేమో ఏంటి నల్లవాడే అని పాడేవాళ్ళం ఒకటి, ఇప్పుడు పాడం అమ్మమ్మ అల్లరి పిల్లవాడే అని పాడు పాడి పాడి వెళ్ళి నమస్కారానికి ఇద్దరు వెళితే ఇద్దరికి దండ వేసేవారు. అదృష్టవశాత్తు దానికి ఒకదానికే పెళ్లి చేశారు, లేని నాకు చేయలేదు. అలాగా అందుకనే మనం చక్కగా అనుభవించవచ్చు భగవంతుడి సేవ ఎంత చేసుకుందాం ఎంత చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఒకళ్ళు ఏదో ఒకళ్ళు తెచ్చి పెడితే, ఒకళ్ళు గుచ్చితే, ఒకళ్ళు ఏది మళ్ళీ సరి చేస్తే, అందరూ ఏవో సర్ది పెడితే, మనం వచ్చి పొట్ట చీర కట్టుకుని మనం ఇక్కడ దర్జాగా కూర్చుని పూజ చేసుకుంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకని ఎవరైనా ఎవరి పండగ రోజు వాళ్ళు ముందే కనిపించాలి బృందావనంలో, ముందే ఆవేదన మనం ఎదురు చూడాలి, ఇక్కడ ఎదురు చూడాలి. ఒక 100,000 రూపాయలు ఎక్కడైనా వస్తున్నాయి, ఒక 10,000 రూపాయలు ఎక్కడైనా వస్తున్నాయి అంటే ఎదురు చూడండి, దానికోసం ఎట్టి చేతలు చేయమన్నా చేస్తారు కదా. మరి గురుదేవుల పూజ అంటే, గురుదేవుల కార్యక్రమం అంటే ఆయన దయ ఉంటేనే నీ 100,000 రూపాయలు మిగిలేది నీకు వచ్చేది. ఆయన దయ లేకపోతే ఒక్క పైసా కూడా మనం చేత్తో పట్టుకోలేదు. డబ్బులే అక్కర్లేదు మనం భగవంతుని ఆశ్రయిస్తే, ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరథం పడతారు. మహాత్ములందరికీ పట్టేటప్పుడు ఇక్కడ కావలసింది భక్తి, అది పూలతో వచ్చేది, దండలతో వచ్చేది, పూజలతో వచ్చేది కాదు. ప్రతి కదలికలో భక్తి కలగాలి, ప్రతి కదలికలో భక్తి మిళితమై ఉండాలి, అప్పుడు వాడు భక్తుడండి. కాబట్టి అటువంటి భక్తిని శక్తిని గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. గురుదేవుల అనుగ్రహంతో మనందరూ కూడా అటువంటి ఆరాటంతో ఆవేదనతో గురుదేవుల యొక్క దయకు పాత్రలు అవుదాం గాక. అటువంటి శక్తిని భక్తిని గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ.